293 నుండి 295 వరకు. సర్వాత్మనా దృశ్యమిదం మృషైవ.
సర్వాత్మనా దృశ్యమిదం మృషైవ.
నైవాహమర్ధక్షణికత్వదర్శనాత్.
నైవాహమర్ధక్షణికత్వదర్శనాత్.
జానామ్యహం సర్వమితి ప్రతీతిః.
జానామ్యహం సర్వమితి ప్రతీతిః.
సోహమాదేక్షణికస్య సిద్ధేత్.
కుతోహమాదేక్షణికస్య సిద్ధ్యేత్.
అహం పదార్థస్త్వహమాది సాక్షి.
అహం పదార్థస్త్వహమాది సాక్షి.
నిత్యం సుషుప్తావపి భావదర్శనాత్.
నిత్యం సుషుప్తావపి భావదర్శనాత్.
భూతే హ్యజో నిత్య
భృతే హ్యజో నిత్య ఇతి శృతి స్వయం.
శ్రుతి స్వయం. ప్రత్యగాత్మా
తత్ప్రత్యగాత్మా సదసద్విలక్షణః.
సద్విలక్షణ.
వికారిణాం సర్వవికారవేత్తా.
నిత్యావికారో భవితుం సమర్హతి.
నిత్యావికారో భవితుం సమర్హతి.
మనోరథ స్వప్న
మనోరథస్వప్నసుషుప్తిసుస్ఫుటం.
సుషుప్తిసుస్ఫుటం. పునః పునః దృష్టమసత్వమేతయోః.
పునః పునః దృష్టమసత్వమేతయోః.
మారిపోయే వాటిల్లో ఆ మార్పుల్ని గమనించేటువంటి సాక్షి మార్పు లేనిదై ఉండాలి. అది కూడా మారిపోతే ఆ మార్పుల్ని గమనించడానికి కుదరదు. రంగుల రాట్నం తిరుగుతూ ఉంటుంది, పిల్లలందరూ చుట్టూరు కూర్చొని ఉంటారు, దాన్ని ఆ రంగుల రాట్నాన్ని తిప్పుతుంటాడు, గిర్రని తిరుగుతూ ఉంటుంది, దాని మీద కూర్చున్న వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు, కానీ తిప్పేవాడు మాత్రం అలాగే స్థిరంగా ఉంటాడు. వాడు కూడా తిరిగితే వాళ్ళని చూడలేడు. వాడు స్థిరంగా ఉన్నాడు కాబట్టి అందరినీ చూడగలుగుతాడు. అలాగే మన బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం, ఈ నాలుగు స్థితుల్లో మన దేహం కానీ, మన ఇంద్రియాలు కానీ, మన మనస్సు కానీ, మన బుద్ధి కానీ మారిపోతూ ఉంటాయి. బాల్యంలో ఉన్నట్టే ఇప్పుడు ఉండం, కౌమారంలో ఉన్నట్టు ఇప్పుడు ఉండం, యవ్వనంలో ఉన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉండం, మారిపోతూ ఉంటాయి. వాటి మార్పుల్ని గమనించేది మారకుండా ఉన్నటువంటిది కావాలి. ఏమిటది అని అంటే, మారకుండా ఎప్పుడు ఒక్కటిగా శాశ్వతంగా స్థిరంగా ఉండేటువంటిది ఆత్మ. దాన్నే జ్ఞానం, ప్రజ్ఞానం, చిత్ స్వరూపం అన్నారు. అది మన నిజస్వరూపం. మారిపోయేవి ఏవి కూడా మన నిజస్వరూపం కాదు, అవి క్షణికం. అది మన నిజస్వరూపం కాదు. మన నిజస్వరూపం మారకుండా మారే వాటిల్లో కూర్చొని మారకుండా ఆ మార్పుల్ని గమనించేటువంటిది ఏదైతే ఉందో అది మన యొక్క యథార్థ స్వరూపం. మారే వాటికి మారని వాటికి ఓ తేడా ఉంది. ఏదైతే ముందు ఉండి చివరా ఉండి మధ్యలో కనిపించకపోయినా ఉన్నట్టే, ఏదైతే ముందు లేక చివరా లేక మధ్యలో ఉన్నట్టు కనిపించినా అది లేనట్టే. మనం ఈ జగత్తుని చూస్తే ఈ జగత్తు పుట్టక ముందు జగత్తు లేదు, ఈ జగత్తు పోయిన తర్వాత జగత్తు లేదు. మరి మధ్యలో మాత్రం జగత్తు కనపడతా ఉంది, ఉన్నది లేనట్టే. ఏదో భ్రమ కలుగుతుంది కానీ లేదు. మరి ముందు పరమాత్మ ఉన్నాడు, జగత్తు లేనప్పుడు కూడా పరమాత్మ ఉన్నాడు, జగత్తు ప్రళయమైపోయిన తర్వాత కూడా పరమాత్మ ఉన్నాడు, మధ్యలో మాత్రం పరమాత్మ కనిపించడం. అలా పరమాత్మ పరమాత్మగా కనిపించలేదు కానీ ఆ పరమాత్మే మనకి జగత్తుగా కనిపిస్తూ ఉంది. తాడు పాము ఉదాహరణలో కూడా అంతే. ముందు తాడుంది, వెలుగు వచ్చిన తర్వాత మళ్ళీ తాడే ఉంటుంది, కానీ మధ్యలో తాడు కనపడలా. లేదా ఉంది, ఎలా ఉంది? ఆ పాము ఆకారంలో ఉంది. పాము అని మనం భ్రమపడుతున్నామే, అది తాడే. కనుక మూడు కాలాల్లో తాడుంది. అలాగే పాము, పాము మూడు కాలాల్లో లేదు. ముందు పాము లేదు, చివరిలో వెలుగు వచ్చిన తర్వాత పాము లేదు, మధ్యలో మాత్రం పాము కనిపించింది. మరి పాము నిజమా అంటే మనకు తెలుసు, ఒట్టిదే పాము మన భ్రమ. కనుక ఒక వస్తువు ఉన్నది అని అంటే మూడు కాలాల్లో ఉండాల. మూడు కాలాల్లో లేకపోతే అది అసత్యం. ఒక కాలంలో కనిపించి భ్రమ కలిగితే అది మిథ్య. కనుక ఈ ప్రకారంగా మన స్వప్నం ఎలాంటిదో ఇది కూడా అంతే. ఈ జగత్తు కూడా మనం మెలకువలో ఉన్నప్పుడు స్వప్నం లేదు, నిద్ర నుంచి మళ్ళీ మేలుకొన్న తర్వాత స్వప్నం లేదు, కానీ మధ్యలో మాత్రం వచ్చింది స్వప్నం. అప్పుడు లేక ఇప్పుడు లేకపోతే ఇప్పుడు కూడా నిజంగా లేదు, ఎందుకంటే ఆ స్వప్నం నిజం కాదు, భ్రమ. మరి స్వప్నం సత్యమా అంటే కాదు, భ్రమ. స్వప్నం ఎట్లయితే సత్యం కాదో ఈ జాగ్రత్త కూడా సత్యం కాదు. మేలుకుంటేనేమో స్వప్నం అదృశ్యం అయిపోద్ది. మనం ఏదేదో వ్యవహారాలన్నీ స్వప్నంలో చేశాం, మేలుకున్నాం మొత్తం రద్దు. మరి జాగ్రత్తలో ఇప్పుడు ఎన్నెన్నో చేస్తున్నాం, ఏదేదో అనుకుంటున్నాం. మరి ఇందులో నుంచి మేలుకుంటే అంటే జాగ్రత్త అవస్థలో నుంచి జ్ఞానావస్థలోకి మేలుకుంటే అంటే ఆత్మస్థితిలోకి మేలుకుంటే అప్పుడు ఇది రద్దు, అప్పుడు కేవలం ఆత్మగా మాత్రమే ఉంటాం. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడు కూడా తాత్కాలికం. మనం మేలుకొన్నంతసేపు జాగ్రత్త అవస్థ ఉంది, అట్లా పడుకొని ఒకరో నిద్ర పట్టంగానే స్వప్న అవస్థ, జాగ్రత్త అవస్థ పోయింది. మళ్ళీ కొద్దిసేపు అయ్యేటప్పటికల్లా సుషుప్తి, స్వప్నం పోయింది. మళ్ళీ మెలకు వచ్చేటప్పటికి ఆ సుషుప్తి పోయింది, మళ్ళీ జాగ్రత్త వచ్చింది. అంటే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడు కూడా క్షణికమైనటువంటివి, తాత్కాలికమైనటువంటివి, శాశ్వతం కాదు. కానీ వాటిని చూచేటువంటి ఆత్మ ఉండే ఈ జాగ్రత్త అవస్థలో, ఈ జాగ్రత్త అవస్థలో ఈ దేహాదుల యొక్క వ్యవహారాలని, స్వప్నావస్థలో ఆ స్వప్న పురుషుడి యొక్క వ్యవహారాలని, సుషుప్తిలో అక్కడ ఏమీ తెలుసుకోకుండా అజ్ఞానంలో పడి ఆనందంగా ఉన్నటువంటి వాడిని చూస్తున్నటువంటి, తెలుసుకుంటున్నటువంటి, కేవలంగా సాక్షిగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఒక్కటే సత్యం. అది సత్యం, అవికారం, ఏ వికారాలు లేనటువంటిది, మార్పులేమీ లేనటువంటిది, ఎప్పుడూ ఒక్కటిగా ఉండేది, అది మన యథార్థ స్వరూపం. మన యథార్థ స్వరూపాన్ని మనం మర్చిపోయి అజ్ఞానంలో పడి ప్రాపంచిక వ్యవహారాలే ప్రధానమనుకొని అందులో మునిగిపోయి మన స్థితిని మనం మర్చిపోయి ఈ దేహేంద్రియ మనోబుద్ధుల తాదాత్మ్యం చెంది జీవుణ్ణి అని లేనిపోని కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు, వాటితో పాటు కొన్ని సంతోషాలు తెచ్చుకొని మళ్ళీ 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 జన్మలెత్తుతూ జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం అని దుఃఖాలు అనుభవిస్తూ ఇలా నెట్టుకొస్తా ఉన్నాం. ఏదో మన కర్మ ఇట్లుందిలే అనుకుంటా. కనుక ఈ నెట్టుకొచ్చేటువంటి పని లేకుండా శాశ్వతంగా ఆనంద స్వరూపంగా దుఃఖం అంటే ఏమిటో తెలియనటువంటి స్థితిగా మనం ఉండాలి. అది నిజం, అదే మనం. నిజంగా మనకి ఏ దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి ఏమీ లేవు. ఆత్మనైనటువంటి నాకు ఏమీ లేవు. కానీ జీవుణ్ణి అనుకున్నప్పుడే ఇవన్నీ వస్తున్నాయి. కనుక ఏం చేయాలి? జీవుణ్ణి అనుకోవటం మానేయాలి, ఆత్మను అనుకోవటం మొదలుపెట్టాలి. కనుక దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి, స్వస్వరూపంలో నిలిచిపోవాలి. ఎట్లా నిలిచిపోవాలో మనకి తర్వాత 2 శ్లోకాల్లో చెప్పబోతున్న 296, 297 2 శ్లోకాలు కూడా ఆ విషయాన్ని చెప్పి గట్టి చేస్తున్నారు. దాంతో ఈ అధ్యాయం అయిపోతుంది. తర్వాత ఈ అహంకారాన్ని నిరసించటం ఎట్లాగనేది ఒక పెద్ద అధ్యాయం వస్తుంది. కనుక ఇప్పుడు మన స్థితిలో మనం నిలవాలి, దేహాభిమానాన్ని వదలాలి. దేహాభిమానాన్ని వదిలితే మన స్థితిలో మనం నిలుస్తాం. మరి ఎట్లాగా అంటే 296వ శ్లోకం చూడండి. అతోభిమానం త్యజ మాంస పిండే
అతోభిమానం త్యజ మాంస పిండే
పిండాభిమానిన్యపి బుద్ధి కల్పితే
పిండాభిమానిన్యపి బుద్ధి కల్పితే
కాలత్రయబాధ్యమఖండ బోధం
కాలత్రయబాధ్యమఖండ బోధం
జ్ఞాత్వా స్వమాత్మానముపైః శాంతిం
జ్ఞాత్వా స్వమాత్మానముపైః శాంతిం
అతోభిమానం త్యజ మాంస పిండే
అతోభిమానం త్యజ మాంస పిండే
పిండాభిమానిన్యపి బుద్ధి కల్పితే
పిండాభిమానిన్యపి బుద్ధి కల్పితే
కాలత్రయబాధ్యమఖండ బోధం
కాలత్రయబాధ్యమఖండ బోధం
జ్ఞాత్వా స్వమాత్మానముపైః శాంతిం
జ్ఞాత్వా స్వమాత్మానముపైః శాంతిం. నమస్కారం.
మాంసపిండే, మాంసపిండం అని అంటే ఈ శరీరమే. దీన్ని మాంసపిండం ఎందుకంటే మాంసంతో కూడుకున్నది, పిండంతో వృద్ధి చెందింది. ఈ మాంసపిండమైనటువంటి శరీరంలో బుద్ధి కల్పితే, బుద్ధి చేత కల్పించబడినటువంటి పిండాభిమానిని అపి, పిండాభిమానిని అపి, శరీరాభిమాని అయినటువంటి అహంకారంలో అభిమానం త్యజ, అభిమానాన్ని విడిచిపెట్టు. ఈ శరీరంలో బుద్ధి చేత కల్పించబడినటువంటి దేహాభిమానం ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టు. అంటే దేహాభిమానం అనేది దేని చేత కల్పించబడింది అంటే మన బుద్ధి చేతనే కల్పించబడింది. అంటే దేహాభిమానం ఎందుకు కలిగిందంటే మన బుద్ధి వల్లనే. అలా కంటిన్యూ అయిపోతా ఉంది. కాలత్రయబాధ్యం, కాలత్రయ 3 కాలాలు, కాలత్రయ అబాధ్యం 3 కాలాల్లోనూ ఉన్నటువంటి అఖండ బోధం, అఖండ జ్ఞాన స్వరూపమైనటువంటి స్వం ఆత్మానం జ్ఞాత్వా, నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకొని శాంతిం ఉపైహి, శాంతితో జీవించు. అది ఏం చెప్తున్నారు అయ్యా? ఈ దేహాభిమానం అనేది ఒకటి ఉంది కదా నీకు, ఈ దేహాభిమానం అనేటువంటిది బుద్ధి చేత కల్పించబడింది. కాబట్టి ఆ దేహాభిమానాన్ని విడిచిపెట్టు. నేను దేహాన్ని అనేటువంటి అభిమానాన్ని విడిచిపెట్టు. మూడు కాలాల్లో ఉన్నటువంటి అఖండ జ్ఞాన స్వరూపమైనటువంటి నీ స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని, స్వస్వరూపాన్ని తెలుసుకొని శాంతించు. రెండే మాటలు ఇక్కడ, దేహాభిమానం వదులు, ఆత్మగా ఉండు, అంతే. ఇక్కడ మనకు బాగా తేలిగ్గా అర్థమయ్యేటువంటి భాష, దేహాభిమానాన్ని వదిలిపెట్టు, ఆత్మగా ఉండిపో. ఆత్మ ఎలాంటిదంటే అఖండ జ్ఞానస్వరూపం. మూడు కాలాల్లో ఉండేటువంటిది అఖండ జ్ఞానస్వరూపం అయినటువంటిది. అప్పుడే నీకు శాంతి, పరమశాంతి. మనకి స్థూల శరీరం సూక్ష్మమైనటువంటి మనోబుద్ధులతో కూడినటువంటి అహంకారం రెండు కూడా మార్పులతోటి కూడుకున్నాయి. స్థూల శరీరం మారిపోతూ ఉంటుంది, సైజు మారిపోద్ది, దాని యొక్క బిగువు మారిపోద్ది, దాని యొక్క రంగు కూడా మారిపోతూ ఉంటుంది. పెద్దోళ్ళు అయ్యేటప్పటికల్లా తెల్లటోళ్ళు కూడా నల్లంగా వస్తుంటాడు, కనుక అన్ని మారిపోతూ ఉంటాయి. అలాగే సూక్ష్మ శరీరం అది మారేది. సూక్ష్మ శరీరం అంటే మనోబుద్ధులు. ఇక అహంకారం, జీవభావం, నేను నేను అనేది, ఇప్పుడు నేను ఒక రకం, 10 ఏళ్ల కింద నేను ఒక రకం, 20 ఏళ్ల కింద నేను ఒక రకం. ఒకప్పుడు నేను స్వార్థంతో ఉంటా, ఒకప్పుడు నేను త్యాగభావంతో ఉంటా, ఒకప్పుడు నేను పరోపకారం చేస్తుంటా, ఒకప్పుడు నేను ఇతరులకు మేలు చేస్తే నాకేం వచ్చుద్దని కూర్చుంటా. రకరకాలుగా మారిపోతూ ఉంటాం, పరిస్థితుల వల్ల మారిపోతూ ఉంటాం, లోపల నుంచి వచ్చినటువంటి వాసనల కారణంగా మారిపోతూ ఉంటాం. కనుక ఒక అవస్థలో కనిపించినటువంటి విషయం మరొక అవస్థలో ఉండదు. కనుక ఈ మార్పులు చెందేవన్నీ కూడా అనిత్యమైనవి, అశాశ్వతమైనవి. నిజంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ నిజంగా ఉండటల్లా. చీకట్లో పాము నిజంగా ఉన్నట్టే అనిపించింది, భయపడ్డాం, పరిగెత్తాం, చెమటలు దిగ్గారిని, కానీ నిజం కాదు. నిజం కాదని అప్పుడు తెలియదు. అలాగనే ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవన్నీ కూడా నిజం కాదు, కానీ నిజం కాదని ఇప్పుడు తెలియటల్లా. అదే నిజం అనుకుంటున్నాం, దాంతో బాధలు పడుతున్నాం, దాంతో దుఃఖాలు పడుతున్నాం, దాంతో కింద మీద పడుతున్నాం. ఎప్పుడైతే ఇది నిజం కాదని తెలుసుకున్నామో అప్పుడు నిజం ఏమిటి అనే ఆలోచన వస్తుంది. నిజం ఏమిటనే ఆలోచన వస్తే అది మూడు కాలాల్లో ఎప్పుడు ఉండేటువంటి సత్యమైనటువంటి ఆత్మ చైతన్యం అని తెలుస్తుంది. కనుక మార్పులు చెందేటువంటివన్నీ కూడా క్షణికమైనటువంటివి. వాటి యొక్క మార్పుల్ని తెలుసుకునేటువంటి సాక్షి మాత్రం మార్పు చెందకుండా ఎప్పుడూ ఒకే విధంగా ఉండేటువంటిది, స్థిరమైనటువంటిది అని ఇంతకుముందు శ్లోకంలో కూడా చెప్పుకున్నాం. సరే చెప్పుకున్నాం, అత అందువల్ల కాబట్టి ఏం చేయాలి చెప్పుకున్నాం, బాగానే ఉంది, మరి ఏం చేయాలి మనం? అది చెప్తున్నారు ఇక్కడ. అనిత్యము, అసత్యము, మిథ్య అయినటువంటి ఈ మాంసమయమైనటువంటి శరీరం, ఈ శరీరాన్ని అభిమానించుకుని నేను నేను అనేటువంటి అహంకారం, ఈ రెంటి మీద కూడా అభిమానాన్ని విడిచిపెట్టు. అభిమానాన్ని విడిచిపెట్టు అంటే ఏమిటి? ఆ రెంటిని కాదు విడిచిపెట్టాల్సింది, ఆ రెంటి మీద ఉన్నటువంటి నేను నేను అనేటువంటి ఆ అభిమానాన్ని విడిచిపెట్టాలా, ఆసక్తిని విడిచిపెట్టాలా, వ్యామోహాన్ని విడిచిపెట్టాలా, నేనే అది అదే నేను అనేటువంటి భావాన్ని విడిచిపెట్టాలా. ఎందుకని నీవేమో ఏ మార్పులు లేకుండా మూడు కాలాల్లో అంటే భూతకాలంలో, వర్తమానంలో, భవిష్యత్తులో అన్ని కాలాల్లో కూడా స్థిరంగా మార్పు లేకుండా ఉండేటువంటి ఆత్మ చైతన్యానివి. మరి శరీరము, శరీరం కాని, మనోబుద్ధులు కాని, అహంకారం కాని, ఇవన్నీ కూడా క్షణక్షణం క్షణక్షణం మారిపోతా ఉండేవి. ఒక అవస్థలో ఉంటున్నాయి, ఒక అవస్థలో ఉంటల్లా. జాగ్రత్తలో ఉంటుంది, స్వప్నంలో ఉండదు. స్వప్నంలో ఉంటుంది, సుషుప్తిలో ఉండదు. సుషుప్తిలో ఉంటుంది, మళ్ళీ జాగ్రత్తలో ఉండదు. ఎప్పుడు అన్ని అవస్థలు మారిపోతా 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 ఉంటాయి. ఇవన్నీ కూడా స్వప్నంలో ఎట్లయితే మనకు కనిపించిన వస్తువులన్నీ మేలుకొంగనే మాయమైపోతున్నాయో అట్లాంటి ఈ దేహం కూడా అట్లాడిదే. కానీ మనం మాత్రం అట్లా అనుకోవట్లా. ఈ దేహంతో మనం ఎంత బాగా పెనవేసుకొని పోయి ఉన్నామంటే, ఈ దేహమే నేను అనే పెనవేసుకొని పోయి ఉన్నాం. ఎందుకని, మనకి మనసు పనిచేస్తున్నంత కాలం ఈ దేహం నేనని మనకు బాగా అనిపిస్తూనే ఉంది. ఎప్పుడో ఈ దేహం పోయిందనుకో, అంటే అసలు పోవటం, అంటే నిద్ర స్వప్నంలో పోయేటప్పుడు పోవటం కాదు, అసలు మరణం సంభవించింది అనుకప్పుడు మనకు తెలియదు అసలు మనం వెళ్ళిపోతాం. అంటే దీన్ని వాడుకొని, ఈ దేహాన్ని వాడుకున్నటువంటి వాడు బయటికి పోతాడు. అందుకని ఏమవుతుందంటే, ఈ దేహమే నేననేటువంటి భావన స్థిరపడిపోయింది. ఇప్పుడు స్వప్నంలో జరిగినటువంటి సంఘటనలు మనం పట్టుకొని కూర్చుంటామా? ఏమండి, రాత్రి స్వప్నంలో నాకు బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ కనపడ్డది, దాంట్లో నేను గృహప్రవేశం చేశాను, బ్రహ్మాండంగా ఉంది, అందరు వచ్చి పొగిడారు, ఆహా ఎంత బ్రహ్మాండం కట్టావని. మెలకు వచ్చింది, మెలకు వచ్చిన తర్వాత కూడా నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అని అలాగనే ఉంటావా? దానికోసమే తప్పిస్తా ఉంటావా? ఉన్న ఇల్లు వదిలిపెట్టేసి పరిగెత్తావా ఎక్కడుందో చూద్దామని? ఇవన్నీ ఏం చెయ్యవుగా. స్వప్నంలో కనిపించిందని వదిలేశావు, కానీ జాగ్రత్తలో ఉందని మాత్రం పట్టుకున్నావు. ఎందుకంటే జాగ్రత్త నిజమని, స్వప్నం అబద్ధమని. కానీ జాగ్రత్త కూడా స్వప్నం లాంటిదే. స్వప్నం నుంచి మేలుకుంటే స్వప్నం అబద్ధం అవుద్ది, జాగ్రత్త నుంచి మేలుకుంటే జాగ్రత్త అబద్ధం అవుద్ది. అంటే ఏదో ఒకనాటికి ఇది కూడా అబద్ధం అయ్యేది, మనం జ్ఞానంలోకి వస్తే ఇది అబద్ధం. మరి అబద్ధమైన దాన్ని పట్టుకొని కూర్చుంటున్నాంగా, దీని మీద వ్యామోహాన్ని పెంచుకుంటున్నాంగా, దీని మీద ఆసక్తిని పెంచుకుంటున్నాంగా, అదే వద్దంటున్నారు. ఇది కూడా స్వప్నంలో కనిపించినటువంటి దానిదే. ఇప్పుడు కూడా మనకున్న ఇల్లు ఇది కూడా స్వప్నంలో లాంటిదే అనేటువంటి భావనతో ఆ ఇంట్లోనే ఉండు. ఆ ఇల్లు వదిలిపెట్టబాకు, ఎవరి పేరున రాసి ఇవ్వకు, నువ్వే ఉంచుకో. కానీ ఇది స్వప్నతుల్యం అనేటువంటి భావన మనసులో పెట్టు. ఇది ఒక కల లాంటిది, ఇదేం శాశ్వతం కాదు. ఎందుకని, అదన్నబోద్ది నేనన్నబోతా, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. అదన్నా నా చేతిలో నుంచి జారిపోవచ్చు, నేనైనా దాన్ని వదిలిపెట్టిపోవచ్చు. అందుకని అశాశ్వతం. కాబట్టి అశాశ్వతమైనటువంటి వాటిని శాశ్వతమని పట్టు కూర్చోవద్దు. అదే ఇక్కడ చెబుతుంది. ఈ దేహాన్ని, ఈ అహంకారాన్ని, ఈ రెంటిని కూడా పట్టుకొని కూర్చోవద్దు. ఈ మిథ్యా వస్తువులు అది మృష లేనటువంటివే అని పట్టుకొని కూర్చుంటే ఏమవుతుంది? వాటితోటి దుఃఖం, బాధలు. ఆ ఇల్లుకి ఏదైనా రిపేర్ వచ్చిందనుకోండి, అబ్బా రిపేర్ వచ్చిందండి, డబ్బులు చాలా అవుతాయి. ఆ ఇల్లే అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, కళ్ళంబడి బొటబొట బొటబొట కన్నీళ్ళు గారుతుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి కట్టించుకున్నావు, ఇవాళేమో ఏదో కారణం చేత ఆర్థిక పరిస్థితులలో అమ్ముకోవాల్సి వచ్చింది, బాధ కావు. దాని మీద వ్యామోహం కనుక లేకుండా ఉంటే, ఇది స్వప్నంలో లాంటిది అనేటువంటి భావన కనుక ఉంటే, అంతగా నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం ఉండదు. అంటే నువ్వు నువ్వుగా ఉంటే, నువ్వు ఆత్మగా కనుక ఉంటే, నేను ఆత్మని ఈ దేహానికి దేహం గాని దేహానికి సంబంధించినవి గాని నాకేం సంబంధం లేదు, అంతే ఉనికినే అట్లా ఉంటే అనుభవిస్తాం లేకపోతే లేదు అనేటువంటి భావన కనుక ఉన్నట్లయితే ఇక ఏ దుఃఖానికి నీకు ఆస్కారం లేదు. ఎప్పుడైతే నిన్ను మర్చిపోయి నేను ఆత్మను అనేటువంటి విషయం మర్చిపోయి ఈ దేహంతో ఈ అహంకారాదులతోటి తాదాత్మ్యం చెందావా నీకు దుఃఖాలు తప్పవు. సుఖ దుఃఖాలు రెండు పట్టుకుంటాయి, అందుకనే వాటితో తాదాత్మ్యాన్ని వదిలిపెట్టు, త్యజించు త్యజించు అన్నారు. త్యజించు విడిచిపెట్టు అంటే వాటిని భౌతికంగా విడిచిపెడతాం కాదు, వాటి మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని విడిచిపెట్టు, వాటితో ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని విడిచిపెట్టు, వాటితో నువ్వు కలిసిపోవద్దు. నీ ఇల్లే నువ్వు కాదు, నీ దేహం నువ్వు కాదు, నీ ఇల్లు నువ్వు కాదు. నా ఇల్లు అంటున్నావు కదా, అంటే అది నీది కానీ నువ్విల్లు కాదు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. నీ డబ్బుని, నీ ఇంటిని, నీ భార్యాబిడ్డల్ని, నీ పదవిని, నీ గౌరవాన్ని దేన్ని నువ్వు విడిచిపెట్టక్కర్లా. వాటిని నిజంగా విడిచిపెట్టి అయ్యో విడిచిపెట్టానే విడిచిపెట్టానే విడిచిపెట్టానని ఏడుస్తూ ఉండక్కర్లా. విడిచిపెట్టక్కర్లేదు, విడిచిపెట్టానని ఏడవక్కర్లేదు, విడిచిపెట్టి వాటి కోసం తపన పడిపోవక్కర్లేదు. అలాగనే చేస్తే నీ త్యాగం అంతా బూడిదలో పోసిన పన్నీరు ఉంది. ఎందుకు వదిలిపెడితివి, ఏడుస్తుంటివి, దానివల్ల ఏం ప్రయోజనం? కనుక నువ్వు ఎక్కడున్నా సరే వాటితో ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని విడిచిపెట్టు, వ్యామోహాన్ని విడిచిపెట్టు, అవి నేనే అనేటువంటి భావాన్ని విడిచిపెట్టు. అవి నావి అనుకుంటే పర్వాలేదు, అది నేనే అనుకుంటేనే ఇబ్బంది. అదే తాదాత్మ్యం. ఆ తాదాత్మ్యాన్ని విడిచిపెట్టాలి. బాగానే ఉందండి, మీరు చెప్పారు తాదాత్మ్యాన్ని విడిచిపెట్టాలి. ఈ దేహం లేదా ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ అహంకారం వీటన్నిటిని కూడా విడిచిపెట్టన్నారు, తాదాత్మ్యాన్ని విడిచిపెట్టమన్నారు. ఎట్లా విడిచిపెట్టాలి అది కూడా చేస్తే మాకు బాగుంటుందండి. కాబట్టి ఎలా విడిచిపెట్టాలి అంటే వాటిని నీకన్నా వేరుగా చూడటం నేర్చుకో, సాధన చేయి, అంతే ఒకటే మాట, వాటిని నీకన్నా వేరుగా చూడు. నిజంగా వేరు కాదు, వేరే. నా ఇల్లు అన్నావు, ఇల్లు నీకంటే వేరుగా లేదు. నువ్వు ఇల్లు వదిలిపెట్టి బయటికి పోవట్లా, మళ్ళీ వస్తున్నావు, మళ్ళీ పోతున్నావు, రోజు బయటికి పోతుంటావు వస్తుంటావు. దాన్ని ఏమన్నా నెత్తి మీద పెట్టుకొని ఏమైనా తీసుకెళ్తున్నావా? కాబట్టి నీకంటే వేరుగా చూడు. అది వేరు, నేను వేరు, భార్య భర్త వేరేనా కాదా? పెళ్ళైన కొత్తల్లో మాత్రం వేరు కాదు, ఒక్కటే. కానీ కాస్త 4-5 ఏళ్ళు పోయిన తర్వాత మాత్రం వేరే, వేరుగా, అంతే. అలాగే ఏదైనా సరే, వస్తువులైనా సరే, దేన్నైనా సరే వేరుగా చూస్తూ ఉండు, అంతే. శరీరానికి గాయం అయింది అనుకోండి, నాకు గాయం అయింది అని ఇప్పుడు ఏడుస్తున్నాం, కానీ దీనికి గాయం అయింది అనేటువంటి భావన చేయండి. దేహానికి గాయమైతే నాకు గాయమైందండి అని 10 మందికి చెప్తాం, గాలి చేస్తాం. దీనికి గాయమైంది అనేటువంటి భావన చేయి. ఏమండి దీనికి గాయమైందంటే బాధ నాకే కదండి, బాధ నీకా? బాధ ఎవరికి? మనసుకి. కాబట్టి బాధ మనసుకి అనే భావన చేయి. ఒక దేహానికే కాదు మనసుకు కూడా నువ్వు వేరుగానే ఉండాలా? కాబట్టి గాయమైంది దేహానికి, బాధపడుతుంది మనస్సు, నేనేమో ఊరికి నేను చూస్తున్నా. ఏం చూస్తున్నావు? ఏడుస్తున్నావా? ఆహా, ఏడ్చేవాడిని కూడా చూస్తున్నా. కనుక గాయమైంది దేహానికి, బాధపడుతుంది మనస్సు, ఏడుస్తున్నది జీవుడు, అహంకారం. కాబట్టి ఏడ్చే అహంకారాన్ని కూడా నేను చూస్తున్నా. అయిపోయింది, ఇది వేరు కావటం. అంటే ఎట్లా వేరు చేయాలి అని అంటే అట్లా వేరు చేయాలి. ఇప్పుడు నువ్వు జాగ్రత్తలో ఉండి, అంటే మెలకువలో ఉండి, స్వప్న పురుషుణ్ణి వాడి పనుల్ని అనుభవాల్ని ఎలా చూస్తున్నావో అలా చూడు. రాత్రి నీ కలొచ్చింది, కల్లో నువ్వు ఎక్కడికో వెళ్ళావు, ఎవరితోటో తగాదా పడ్డావు, ఇద్దరు కొట్టుకున్నారు, కొట్టుకుంటే నీకు దెబ్బ తగిలింది, రక్తం గారింది, సరే తప్పును వెలికి వచ్చింది. ఇప్పుడు ఎలా చూస్తున్నావు నిన్ను? ఎవరు అక్కడ ఉంది? నేనేనండి, అంటే స్వప్న పురుషుడు. ఏమైంది అడిగి? వాడికి దెబ్బ తగిలింది. నీకా తగిలింది? ఏమండి, మనం ఎవరినన్నా కల గనక, మన కలను గనక ఎవరికైనా చెప్పాలి. రాత్రే నా కల వచ్చింది, ఆ కల్లోనే నేను ఎక్కడికో పోతే ఎవరితోట తగాదైతే వాడు నన్ను కొట్టాడు, అందుకని బాగా దెబ్బ తగిలింది, రక్తం గారింది, ఏడ్చాను అని చెబుతాం కదా. అది మానేసి స్వప్న పురుషుడికి, రాత్రి స్వప్న పురుషుడికి ఎవరితోట తగాద వచ్చింది, వాడు వీడు కొట్టుకున్నాడు, వీడికి దెబ్బ తగిలింది, రక్తం గారింది, ఏడ్చాడు అని చూడమంటే చూస్తావు కదా. అట్లా అలాగనే చూడు ఇప్పుడు దీన్ని కూడా. ఆ స్వప్న పురుషుణ్ణి ఎట్లా చూస్తున్నావో వీడిని కూడా అట్లా చూడు. అంతే, ఈ రెండు విషయాలు కనుక గుర్తు పెట్టుకున్నావా, ఇప్పుడు అహంకారాన్ని దేహాన్ని మనం తాదాత్మ్యాన్ని వదిలి మనం ఆత్మగా ఉండటానికి చాలా చక్కగా మార్గం ఏర్పడిపోద్ది. ఇదే ప్రాక్టీస్ చేయాలి. ఇంకో మాట, ఇప్పటివరకు వివేక చూడమణిలో ఏవేవో చెప్పుకున్నాం, కానీ ఎప్పుడైతే ప్రాక్టికల్గా వచ్చామో ఈ ప్రాక్టికల్ ఎప్పుడు చేస్తుండాలా, దీన్నే సాక్షిభావన అన్నారు. ఇప్పుడు చెప్పిందంతా సాక్షిభావనే. అంటే ఈ దేహాన్ని, దేహం చేసే పనుల్ని చూస్తాం, మనసుని, మనసు చేసే ఆలోచనల్ని చూస్తాం, బుద్ధిని, బుద్ధిలో కోరికలు చూస్తాం, ఈ అహంకారాన్ని, అహంకారం యొక్క వ్యవహారాలను చూస్తాం. అంతే కనుక జాగ్రత్తలో ఉండి స్వప్న పురుషుణ్ణి, వాడి పనుల్ని, అనుభవాల్ని చూచినట్టుగా నీవు ఆత్మగా ఉండి సాక్షిగా ఉండి జాగ్రత్త పురుషుణ్ణి, వాడి యొక్క పనుల్ని, అనుభవాల్ని చూస్తుండు. చూస్తూ ఇంకా మనం గట్టిపడాలి కదా దీంట్లో. చూస్తుండమన్నారండి, చూశానండి అయిపోయింది నా పనులు, నేను పోతున్నానంటే ఆహా కుదరదు. నా పనిలోకి నేను పోతున్నానంటే మళ్ళీ నువ్వు అహంకారం అయిపోయావు. కనుక దీని పనుల్లోకి పోవాలంతే, నా పనుల్లోకి పోవాలి. అందుకని ఏం చేయాలా, ఆ తెల్లారి పొద్దున్న నిద్ర నుంచి లేస్తున్నది, కాలకృత్యాలు తీర్చుకుంటున్నది, టిఫిన్ చేస్తున్నది, పూజ చేస్తున్నది, జపం చేస్తున్నది, ధ్యానం చేస్తున్నది, వ్యాపారం చేస్తున్నది, ఉద్యోగం చేస్తున్నది, వాళ్ళతోటి వీళ్ళతోటి పోసుకోలు మాటలు మాట్లాడుతున్నది, సినిమాకి పోతుంది, లేకపోతే టీవీ చూస్తా ఉన్నది, లేకపోతే ఎవరితోటో పోట్లాడి తిడుతున్నది, లేకపోతే ఎవరినో కొడుతున్నది, బాధపడుతున్నది, సంతోషపడుతున్నది, కోపపడుతున్నది, ఏమండి నాకు ఇవాళ ఏందో భలే ఆనందంగా ఉందండి, కాదు ఏం చెప్పాలి, దీనికి ఏదో ఇవాళ ఆనందంగా ఉందంటండి, ఎందుకనండి నాకు తెలియదు కానీ ఇవాళ భలే బాధగా ఉంది, నాకు బాధగా, దీనికి బాధగా ఉందండి అన్ని. దాన్ని వేరు చేయాలి, వేరు చేయటం, వేరు చేయటం, వేరు చేయటం. ఆహా ఇక్కడి నుంచి నేను అట్లా ఉండాలండి, ఆహా నేను కాదు, ఇక్కడి నుంచి ఇది ఇట్లా ఉండాలండి, అది అట్లా ఉండాలండి, నేను అన్ని బాధ్యతలు నెత్తికెత్తుకుంటున్నానండి, అందుకేనండి నాకు ఇబ్బంది, ఎందుకు నువ్వు ఎత్తుకోవటం, అన్ని కూడా ఇది బాధ్యతలు నెత్తికెత్తుకుంటుందండి, అందుకనే బాధపడుతుంది, అది ఎత్తుకుంటుంది బాధ్యతలన్నీ, అది ఎత్తుకుంటుంది. ఆ జాగ్రత్త పురుషుడు ఎత్తుకుంటున్నాడు, ఆ అహంకారం ఎత్తుకుంటుంది, ఆ జీవుడు ఎత్తుకుంటున్నాడు. ఆ జీవుడు నేనే అనుకొని వాణ్ణి మనల్ని కలిపేసుకున్నాం, విడగొట్టి ఇప్పుడు. కాబట్టి నువ్వెవరివి? సాక్షివి. ఈ పనులు చేసేవాళ్ళకి, ఈ ఆలోచనలు చేసేదానికి, ఈ వ్యవహారాలు నడిపేదానికి, ఈ దేహానికి, ఈ దేహ వృత్తులకి అన్నిటికీ కేవల సాక్షివి, అకర్త, అభోక్త. నువ్వేం చేయటంలా, నువ్వేం అనుభవించటంలా, కేవలంగా చూస్తున్నావు. అందరి చూడటం చేత కాబట్టి. సినిమా చూస్తాం, సీరియల్స్ చూస్తాం, టీవీలు చూస్తాం, ఎదురుగా ఉన్న మనుషులను చూస్తాం, దారిన పోయే వాళ్ళని చూస్తాం, అన్ని చూస్తాం, కానీ దీన్ని చూడటం చేత కావట్లా. అవన్నీ చూస్తే నీకేం ప్రయోజనం లేదు, ఇంకా మునిగిపోతావు. దీన్ని కనుక నువ్వు వేరుగా చూసావా, ఇప్పుడు హాయిగా ఆనందంగా ఉంటావు. కనుక దీన్ని చూస్తుండాలా, సాక్షిగా చూడాలి, కేవల సాక్షిగా చూడాలి. మళ్ళీ కేవల సాక్షి అంటే కూడా ఇంతకుముందు చాలాసార్లు చెప్పాం, కేవల సాక్షి అంటే ఊరికి అంతే చూస్తున్నాం అంతే. ఏమండి అది తిడుతున్నది కదూ ఆ సంగతి నీకెందుకు, నువ్వు కేవల సాక్షివి కదా. అది తిట్టుకుంటుందో తిట్లు తింటుందో తన్నుకుంటుందో తన్నించుకుంటుందో నీకన్నా అవసరం, చూస్తున్నా ఊరికి నేను అంతే, కేవల సాక్షిగా. అలాగనుకుంటే అప్పుడు ఈ అన్నిటికన్నా నువ్వు వేరుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ దేహాన్ని ఈ జీవుణ్ణి నీకన్నా వేరైనటువంటి వాడుగా చూస్తావు. వీడు వేరే నీకంటే అని చూడు, వీడు వేరుగా ఉన్నాడని చూడు. వీడు వేరుగా ఉంటే ఇప్పుడు నువ్వు ఎవరవుతావు, ఆత్మ అవుతావు. వాడు వేరు అనేటువంటి భావాన్ని గట్టిపడదా, నువ్వు ఆత్మ అనేటువంటి భావాన్ని గట్టిపడిపోయి అదే ఆత్మానుభూతి అంతే. దీన్ని వేరు చేయగలిగితే నువ్వు ఆత్మ అవుతావు, వేరు చేయకపోతే జీవుడు అవుతావు. జీవుడు అయితే దుఃఖాలు, జన్మలు, గొడవలు. ఆత్మ కనుకైతే ఆనందమే ఆనందం. ఏది కావాలి నీకు ఎంచుకో అంతే. బస్సులో కూర్చొని ప్రయాణం చేస్తున్నావు, ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్తున్నావు. ఏమండి నేను ఫలానా ఊరి నుంచి వచ్చానండి ఇప్పుడు అని అంటున్నావు. నిజంగా నువ్వు ఆ ప్రయాణం చేసింది, బస్సు కాదు. బస్సు ప్రయాణం చేస్తే నువ్వు హాయిగా కూర్చున్నావు, అక్కడ ఎక్కావు, ఆ ఊళ్ళో ఎక్కావు, ఈ ఊళ్ళో దిగావు. కనుక బస్సులో బస్సు ప్రయాణం చేస్తుంది, కానీ నేను ప్రయాణం చేస్తున్నాను అంటున్నావు. అక్కడ కూడా అజ్ఞానమే. కనుక నేను ప్రయాణం చేశాను అనేటువంటి మాట పొరపాటు. కనుక ఈ దేహాన్ని ఓ బస్సులాగా, ఓ బండిలాగా చూడు, అలా చూడాల. ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. స్వామి మీరు మా ఇంటికి భోజనానికి రావాలి, మా ఇల్లు పావనం చేయాలి అని బ్రతిమలాడాడు. ఈయన ఎక్కడికి పోడు సామాన్యంగా. సరే ఆయన బ్రతిమలాడుతుంటే బ్రతిమలాడి బ్రతిమలాడి చెప్పాడు, మీకోసం బండి కూడా తెచ్చానండి అన్నాడు. ఓహో ఈ బండికి మరి ఇంకో బండి అన్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆ బండిగా చూసేవాడే, ఆయన దేహాన్ని వేరుగా చూస్తున్నాడు, ఆ స్థితిలో ఉన్నాడు ఆయన. అందుకని ఈ బండికి ఇంకో బండి తెచ్చావా అన్నాడు. మనమైతే బండి వద్దులే ఏమొద్దులేనో, లేకపోతే బండి ఎక్కి కూర్చోవటం ఏదో ఒకటి చేస్తాం. కనుక దేహాన్ని బండిలాగా భావించు, అందులో ఉన్నటువంటి ఆత్మని నీవుగా భావించు. ఆత్మనైనటువంటి నేను ఈ బండిలో కూర్చున్నా, ఎక్కడున్నావు నువ్వు, ఈ బండిలో కూర్చున్నా. ఈ బండి ఏమో కదులుతా ఉంది, నేను మాత్రం కదలకుండా ఉన్నాను. ఈశావాస్యోపనిషత్తులో ఓ మంత్రం ఉంది, తదే జతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత అని. తది ఏ జతి తత్ నయే జతి, అది కదులుద్ది కదలదు, రెండెట్టు కుదురుద్దండి. ఆత్మ కదులుద్ది కదలదు అని చెబుతున్నారు. ఆత్మ కదలదు అనేటువంటి మాట మనకు తెలుసు, ఎందుకంటే ఆత్మ సర్వత్రా ఉంది కాబట్టి కదలటానికి వీల్లేదు. మరి కదులుద్ది అన్నారు ఏంది, నిజంగా కదలటలా, కదిలినట్టుగా ఉంటుంది. ఎప్పుడు, దేహంలో ఉంది కదా, దేహంలో కూడా ఆత్మ ఉంది కదా, దేహం కదిలితే ఆత్మ కూడా కదిలింది అనుకుంటున్నాం. కనుక దేహం కదులుద్ది కానీ ఆత్మ కదలదు. కనుక నేను ఆత్మని, నేను కదిలేవాడిని కాదు అనేటువంటి భావన కూడా ఉండాలి. ఈ ప్రకారంగా మనం ప్రతిరోజు కూడా మన దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని, అహంకారాన్ని వేరు చేస్తూ అవి పడేటువంటి పాటులన్నీ వాటికి అప్పచెప్తూ మనం మాత్రం కేవల సాక్షిగా ఉండటం కనుక నేర్చుకున్నట్లయితే, అలా కనుక ఉన్నట్టయితే మనం ఆత్మగా ఉంటాం. అలా లేకపోతే మనం ఆత్మగా ఉండటం కుదరదు, జీవుడిగానే ఉంటాం. కాబట్టి ఇప్పుడు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి, అన్ని వేరుగా చేయటమే. ఎక్కడ పొరపాటు కూడా దాంతో కలవకూడదు. దేహంతో గెలవకూడదు, మనసుతో గెలవకూడదు, ఇంద్రియాలతో గెలవకూడదు, బుద్ధితో గెలవకూడదు, దేంతో గెలవకూడదు, అహంకారంతో గెలవకూడదు, కేవలం ఆత్మగానే ఉండాలి. అన్ని వేరు చేస్తే నువ్వు ఆత్మ. ఈ దేహం ఎక్కడికి వెళుతున్నా, ఎక్కడ కూర్చున్నా, నించున్నా, పరిగెత్తున్నా, దేహం పరిగెత్తుంది, దేహం నించుంది, దేహం కూర్చుంది, దేహం పోతా ఉంది, దేహం పడుకుంది, నేను మాత్రం కేవలంగా ఉన్నా. అంతేగాని నేను మాత్రం పడుకున్నాను అనకూడదు. నేను మాత్రం కేవలంగా ఉన్నా అనేటువంటి భావనలో ఉండాలి. నేను కదలటల్లా దేహం కదులుతుంది, నేను కదలటల్లా దేహం పోతుంది, నేను పోవటల్లా దేహం కూర్చుంది, నేను కూర్చోటల్లా, ఈ భావన చేయాలి. ఎందుకంటే నేను సర్వవ్యాపక చైతన్యం కాబట్టి కదలటానికి వీల్లేదు. అంతటా ఉన్నాను కదా, కాస్త ఖాళీ ఉంటేగా కదలటానికి వీలయ్యేది. ఇప్పుడు దేహం అంటే దేహానికి పక్కన అటు ఇటు అంతా ఖాళీ ఉంది, అందుకని కదలొచ్చు, పైకి కూడా ఎగరొచ్చు కావాలంటే. కానీ ఆత్మ అంతటా ఉంది, దేహంలోనే కాదు మొత్తం ఉంది. మరి కదలటానికి ఎట్లా వీలవుద్ది, కదలటానికి వీలు కాదు. ఈ ప్రకారంగా ఈ దేహం ఏం చేస్తున్నా, ఈ బండి లాంటి దేహం మాత్రమే చేస్తున్నది, నేను కాదు. మనసు ఏ ఆలోచనలు చేస్తున్నా, ఈ బండి లాంటిది ఇదే చేస్తున్నది, నేను కాదు. ఏ సుఖ దుఃఖాలు పొందుతున్నా ఆ మనసే పొందుతుంది, నేను కాదు. నువ్వేమైనా రాస్తుంటే ఇదిగో ఇది రాసుకుంటుంది, నేను కాదు. అంటే ఈ చేతులు రాసుకుంటున్నాయి. మాట్లాడుతుంటే ఇదిగో ఈ బుద్ధి వాక్కు మాట్లాడుకుంటుంది, నేను కాదు. ఇప్పుడు మీరందరూ వింటున్నారు కదా, ఆహా నేను వింటలేదు, ఇదిగో ఈ చెవులు వింటున్నాయి, ఈ జీవుడు వింటున్నాడు. ఈ చెప్పినంతసేపు అట్ట అనుకోబాకండి, అది ఒక్కటి అనుకోబాకండి, తర్వాత అనుకోండి. ఎందుకంటే అవి అనుకుంటామంటే ఇది వినరు. కనుక మనం ఏం చేసినా సరే దానికి వదిలేయండి. జరిగే వ్యవహారాలన్నీ దేహేంద్రియ మనోబుద్ధుల వల్ల జరుగుతూ ఉన్నాయి, నాకు సంబంధం లేదు, నేను కేవలంగా చూస్తున్నాను. నేను మూడు అవస్థల్లో ఉన్నా, మూడు కాలాల్లో ఉన్నా, అన్నింటినీ తెలుసుకునేటువంటి జ్ఞాన స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని, ఆనందమే ఆనందం, ఆనందం తప్ప నాకు ఇంకేమీ లేదు, అది అలా ఉంది. ఈ ప్రకారంగా దేహమనోబుద్ధుల్ని నాకన్నా వేరుగా చూస్తూ ఉన్నట్లయితే, అలా చూస్తూ చూస్తూ నా స్వరూపంలో, ఆత్మస్వరూపంలో, నా స్వస్వరూపంలో, నా సత్యస్వరూపంలో నిలిచిపోతాం, అప్పుడు మనకి పరమశాంతి. ఇదే ఆనందం, ఇదే మోక్షానందం, ఇదే బ్రహ్మానందం, ఇదే ఆత్మానందం. కాబట్టి నేను నేనుగా ఉంటే ఆనందమే ఆనందం. కాబట్టి ఇప్పుడు మనం విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెడితే మిగిలిన దాన్ని మనం పట్టుకుంటాం అంతే. కాబట్టి ఇంకా ఎట్లా ఇంకా ఏం విడిచిపెట్టాలి అనేటువంటి దాన్ని మరొక శ్లోకంలో చెప్తున్నా, 297లో, దాన్ని మనం రేపు చెప్పుకుందాం.